ఏంది నాయనా పొలంకి పోకుండా గట్ల దిగాలిగా కూసున్నావు?
ఏం చెప్పాలి బిడ్డా, పోయిన పాలు తెచ్చిన అప్పు తీరకపాయా, ఇప్పుడు మళ్ళీ పంట కోసం ఏడికెళ్ళి తెత్తు బిడ్డా.
అవునాయనా, పెద్దనాన్న 950 రూపాయలు పెట్టి 30 కిలోల వరి గింజలు తెస్తే నువ్వేమో పంట బాగుంటుందని 1000 రూపాయలు పెట్టి వేరే గింజలు తెస్తివి.
గట్ల కాదు బిడ్డా, పంట బాగుందని నేనేమో మురిసిపోతుని, కానీ పంట కోసాక తెలిసింది అన్ని తాలు గింజలు వచ్చి మన దిగుబడి మొత్తం తగ్గిపోయా.
నేను ముందే చెబుతీని కదా నాయనా, గింజలు కొనే ముందు శాస్త్రవేత్తల సలహాలు తీసుకోమని, నువ్వేమో పెడిసేవన పెడితివి అన్నట్లు ఈ మధ్యనే విన్నానాయనా. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మీలాంటి ఎంతో మంది రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం చేను కబుర్లు అనే కార్యక్రమాన్ని ప్రతి బుధవారం మధ్యాహ్నం ఈ ప్రసారం చేస్తున్నారంట. అదిగో టైం అయినట్టుంది, నేను రేడియో పెడుతున్నా విను.
సరే పెట్టు బిడ్డా, విందాం.
ఈనాటి మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. పైరు దిగుబడిలో విత్తన ప్రాముఖ్యత మనకు తెలియంది కాదు. రైతులు పంట సాగు చేసే సమయంలో నాణ్యమైన విత్తనాల కోసం ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఆ సమయంలో రైతుల బాధ అంతా ఇంతా ఉండదు. రైతులు తమ పొలంలో తామే స్వయంగా విత్తనాన్ని తయారు చేసుకోవడం వల్ల నాణ్యమైన విత్తనాన్ని విత్తడమే కాదు, రైతుకు విత్తన ఖర్చు కూడా కలిసి వస్తుంది. దీనిపై సమగ్ర విషయాలను తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ జానకిరాములు గారు. మరి వరి విత్తనోత్పత్తి సమయంలో పాటించాల్సిన మెలకువల గురించి వారిని అడిగి తెలుసుకుందామా? నమస్కారం సార్, మా చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం.
నమస్తే అండి, తెలంగాణ రైతాంగానికి నా నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.
సార్, ముఖ్యంగా మన తెలంగాణలో విత్తనాలు బాగులేక ఎంతో మంది రైతులు ఎన్నో విధాలుగా కష్టాలు పడుతున్నారు. మరి రైతులు ఎలాంటి విత్తనాలను ఎంచుకోవాలి, ఎలా విత్తనోత్పత్తి చేసుకోవాలి అనే విషయాలు మాకు కొంచెం చెప్తారా సార్?
తప్పకుండానండి. మన దేశ జనాభా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత కల్పించాలంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
సార్, మన దేశంలోనైనా మన రాష్ట్రంలోనైనా వరి ప్రధాన ఆహార పంట కదా. మనం చాలాసార్లు చూస్తుంటాం, రైతులు పైరు నాటే ముందు విత్తనాల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సార్?
నిజమేనండి, మన తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షల హెక్టార్లలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. మరి ఈ విత్తనానికి సరిపడే నాణ్యమైన విత్తనాన్ని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానాలు కానీ, ప్రైవేటు విత్తన సంస్థలు కానీ 200 లక్షల హెక్టార్లకు విత్తనాలను సరఫరా చేయడం కష్టమవుతుంది కదా. అంచేత రైతులు వారి పొలంలో వారే స్వయంగా విత్తనోత్పత్తి చేసుకోవడం వల్ల నాణ్యమైన విత్తనాన్ని సకాలంలో పొందవచ్చు. అందువల్ల రైతులు తమ విత్తనాన్ని వారే ఉత్పత్తి చేసుకుంటే ఈ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదు కదా. అంతేకాదు రైతుకి ఖర్చు తక్కువ, నాణ్యత ఎక్కువ.
సార్, ప్రతి రైతు తన విత్తనాన్ని తానే పండించుకోవాలంటే సాధ్యమవుతుందా?
తప్పకుండా అవుతుందండి. రైతులు కొద్దిపాటి మెలకువలు పాటిస్తే రైతులు నాణ్యమైన విత్తనాన్ని సులువుగా ఉత్పత్తి చేసుకోవచ్చు. రైతులు పంట కాలాన్ని బట్టి వాతావరణ పరిస్థితులకు అనువైన రకాలను ఎంచుకోవాలి. రైతులు విత్తనోత్పత్తి చేసే సమయంలో సారవంతమైన మంచినీటి వస్తు ఉన్న పొలాల్లో చేయడం వల్ల మంచి నాణ్యమైన దిగుబడితో పాటు నాణ్యమైన విత్తనాలను సాధించే అవకాశం ఉంది.
సార్, ఎంతో బాధ్యతాయుతమైన సంస్థలు ఎంతో జాగ్రత్తగా తీసుకున్నప్పటికీ కల్తీలు జరుగుతున్నాయని మనం వింటున్నాం. మరి రైతులు చేసే విత్తనోత్పత్తిలో కల్తీలు జరగవా?
మీరు చెప్తున్న మాట వాస్తవమేనండి. బాధ్యతాయుతమైనటువంటి ఎన్నో సంస్థలు రైతులందరి కోసం నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేయడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాయి. 200,000 హెక్టార్లలో సాగు చేయడం వల్ల అది వారికి ఇబ్బంది అవుతుంది. అలాంటి పరిస్థితులలో రైతులు విత్తనోత్పత్తి చేసే రకంలో కల్తీ జరగకుండా జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యమైనది. రైతు విత్తనోత్పత్తి చేసే రకాన్ని మరియు వేరే రకాన్ని పక్కపక్కన సాగు చేసేటప్పుడు 3 మీటర్ల అంతర దూరం పాటించడం వల్ల రైతు తమ విత్తనోత్పత్తి చేసే సమయంలో కల్తీ జరిగే అవకాశాన్ని నిరోధించుకోవచ్చు.
సార్, మీరు చెప్పిన అంతర దూరాన్ని పాటిస్తే మంచి నాణ్యమైన విత్తనాన్ని పొందడానికి అవకాశం ఉందా? ఇంకా ఏమైనా జాగ్రత్తలు పాటించాలా?
అంతర దూరం పాటించడమే కాకుండా విత్తన ఎంపిక దగ్గర నుండి కోత కోసే వరకు కొన్ని చిన్న చిన్న మెలకువలు పాటించడం వల్ల రైతులు తమ విత్తనాన్ని తామే స్వయంగా ఉత్పత్తి చేసుకోవచ్చు.
సార్, నారుమడి నుంచి కోత కోసే వరకు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు, మరి నారుమడి దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుంది?
రైతులు నారుమడిని పోసేటప్పుడు నేలను బాగా దున్ని కలుపు లేకుండా చేయాలి. నారుమడిలో పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్లు పెంచి భూమిలో కలియదున్నడం వల్ల నాణ్యమైనటువంటి నారుని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇక నారుమడిలో ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే, దుక్కిలో సిఫారసు చేసిన నత్రజని సగభాగం, మొత్తం భాస్వరం, మొత్తం పొటాష్లను దుక్కిలోనే వేసుకోవాలి. విత్తిన 12 నుండి 15 రోజుల తర్వాత 2వ దఫా నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి. వీటితో పాటు రైతులు సరైన సమయంలో నాట్లు వేయడం వల్ల నాణ్యమైనటువంటి విత్తనోత్పత్తి చేసుకోవచ్చు.
సార్, నాటు ఏ సమయంలో వేసుకోవాలి? రైతులు ఎలాంటి మెలకువలు తీసుకోవాలి?
రైతులు 25 నుండి 30 రోజుల వయసు గల నారుని నాటడం వల్ల పైరు బాగా పెరుగుతుంది. అదేవిధంగా కుదురుకి 2 నుండి 3 మొక్కల చొప్పున నాటడం వల్ల పిలకల శాతం పెరుగుతుంది. నాటేటప్పుడు ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెంటీమీటర్ల కాలిబాటలు వదులుకోవడం వల్ల గాలి వెలుతురు బాగా సోకి దోమ ఉధృతి తగ్గుతుంది. పొట్టకొచ్చే దశ వరకు కలుపు లేకుండా చూసుకోవడం వల్ల రైతు నాణ్యమైనటువంటి విత్తనోత్పత్తిని చేసుకోవచ్చు.
సార్, కలుపు తీయకపోతే పంట దిగుబడి తగ్గుతుందంటారు, మరి కలుపు నివారణకు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పైరు నాటిన 40 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూడడం వల్ల రైతులు ఆశించిన దిగుబడిని పొందవచ్చు. రైతులు కలుపు నివారణకి నాటిన 3 నుండి 5 రోజులలో ప్రెటిలాక్లోర్ 500 మిల్లీలీటర్లు లేదా ఆక్సిడయార్జిల్ 35 గ్రాములు ఎకరానికి 20 కిలోల ఇసుకతో కలిపి పొలమంతా సమానంగా చల్లడం వల్ల కలుపును నివారించుకోవచ్చు. ఈ కలుపు మందు చల్లేటప్పుడు రైతులు భూమిపై పలుచని పొరగా నీరుండేలా చూసుకోవాలి. కలుపు మందు చల్లిన తర్వాత 2 నుండి 3 రోజుల వరకు పొలంలో నీటిని నిలబెట్టడం వల్ల మందు వృధా తగ్గి కలుపు సమర్థంగా నివారించబడుతుంది. కొన్నిసార్లు వరి పొలంలో వరిని పోలి ఉండే తోనంగి మొక్కలు కనిపిస్తాయి. వీటి వల్ల కల్తీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కావున కలుపు మొక్కల నివారణ అత్యంత ముఖ్యమైనది.
సార్, తొనంగి మొక్కలే కాక కొన్నిసార్లు పంటలో విభిన్నమైన మొక్కలు కూడా కనిపిస్తుంటాయి. ఇవి పంట నాణ్యత, దిగుబడి మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయంటారా?
ఖచ్చితంగా చూపిస్తాయండి. వీటి వల్ల దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఇలా విభిన్నంగా కనిపించే పంట మొక్కలను రైతులు కేలీలు అని పిలుస్తారు. వీటిని రైతులు ఏరివేయకపోతే పంట నాణ్యత, పంట దిగుబడి చాలా వరకు తగ్గుతుంది.
సార్, ఈ కేలీల ఏరివేతను రైతులు ఏ విధంగా చేపడితే బాగుంటుంది?
రైతులు ఈ కేలీల ఏరివేతను 3 దశలలో చేపట్టాలి. మొదటగా పైరు దుబ్బు చేసే సమయంలో, 2వసారి పైరు పూత దశలో, చివరగా పైరు గింజ కట్టే సమయంలో కేలీలు ఏరివేయడం వల్ల సమర్థంగా విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. మొదటగా పైరు దుబ్బు చేసే సమయంలో ఈ కేలీల ఏరివేత అనేది పంట భౌతిక లక్షణాలు, అంటే పంట ఎత్తు, ఆకు రంగు, దుబ్బు చేసే గుణం లాంటి లక్షణాలకు వేరుగా ఉండే మొక్కలను పూర్తిగా వేళ్లతో సహా తీసివేయాలి. తర్వాత పూత దశలో కేలీల ఏరివేత చేసేటప్పుడు ఇతర మొక్కలతో పోల్చినప్పుడు ముందుగా కానీ లేదా ఆలస్యంగా కానీ పూతకు వచ్చే వాటిని తీసివేయాలి. రైతులు కొన్నిసార్లు పోటాకు అమెరికలో వ్యత్యాసం గల మొక్కలను గమనిస్తుంటారు. అటువంటి మొక్కలను కూడా పూర్తిగా తీసివేయడం వల్ల 2వ దశలో కేలీల ఏరివేతను సమర్థవంతంగా చేపట్టవచ్చు. ఇక చివరగా గింజ కట్టే సమయంలో గింజ రంగు, గింజ ఆకారం, గింజ పరిమాణం లాంటి లక్షణాల్లో తేడా ఉన్న మొక్కలను సమూలంగా ఏరివేయడం వలన ఈ కేలీలను పూర్తిగా నివారించవచ్చు.
సార్, ఈ కేలీల ఏరివేతతో రైతులు నాణ్యమైన దిగుబడిని పొందినట్టేనా?
ఈ కేలీల ఏరివేతతో రైతులు నాణ్యమైన విత్తనోత్పత్తిని చేసుకున్నట్టే కాదు, రైతు వరి కోత సమయంలోనూ నూర్పిడి సమయంలోనూ కొద్దిపాటి మెలకువలు పాటించడం వల్ల పూర్తి నాణ్యమైనటువంటి విత్తన దిగుబడిని పొందవచ్చు. వరి కోత కోసినప్పుడు నూర్పిడి సమయంలో యాంత్రిక కల్తీ జరగకుండా రైతులు తగు జాగ్రత్తలు పాటించాలి. యాంత్రిక కల్తీ అనగా యంత్రాల ద్వారా గానీ పనిముట్ల ద్వారా గానీ ఇతర రకాల విత్తనాలు విత్తనోత్పత్తి చేసే రకానికి కలవడం. సాధారణంగా నూర్పిడి యంత్రాల ద్వారా విత్తన కల్తీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున రైతులు విత్తనోత్పత్తి చేసే పొలాలలో యంత్రాలు వాడకుండా ఉంటే మంచిది.
సార్, పంట కోత కోసిన తర్వాత విత్తనాన్ని నిల్వ చేయడంలో రైతులు చాలా ఇబ్బంది పడతారు. విత్తనాలను నిల్వ చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి.
తప్పకుండా అండి. విత్తన నిల్వ కోసం బాగా శుభ్రం చేసిన గోనె సంచులను గానీ కొత్త సంచులను గానీ మాత్రమే ఉపయోగించాలి. విత్తన నూర్పిడి జరిగిన తర్వాత విత్తనాల్లో తేమ శాతం 13% చేరే వరకు ఎండబెట్టుకోవాలి. లేని ఎడల విత్తనంలోని తేమ వల్ల శిలీంధ్ర వ్యాధులు సోకి విత్తన నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. రైతులు వెలుతురు బాగా తగిలే ప్రదేశాల్లో విత్తనాలు నిల్వ చేసుకోవడం వల్ల విత్తనాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. గ్రామీణ ప్రాంతంలోని రైతులు విత్తనాలను గాదెలలో గాని ఎరువుల సంచుల్లో కానీ నిల్వ చేయకూడదు. విత్తనాలు నిల్వ చేసే ప్రదేశానికి దగ్గరగా ఎరువుల్ని గాని పురుగు మందుల్ని గాని ఉంచిన ఎడల విత్తన నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ మెలకువలన్నీ పాటిస్తే రైతులు నాణ్యమైన విత్తనాన్ని తమ పొలంలో తామే స్వయంగా తయారు చేసుకోవడమే కాక పంటకయ్యే ఖర్చును కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు.
సార్, నాణ్యమైన వరి విత్తనోత్పత్తి గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు.
విన్నావా నాయన, శాస్త్రవేత్త ఇంత బాగా చెప్పిండ్రో.
అవును బిడ్డ, నిజంగానే ఇది నాలాంటి రైతులు ఎందరికో ఉపయోగకరం. నేను ఈసారి తప్పకుండా ఈ సూచనలు పాటించి నా విత్తనాన్ని నేను ఉత్పత్తి చేసి అధిక దిగుబడులు సాధించి ఈ పాలు నీకు ముక్కు పొడుకు చేయిస్తా బిడ్డ.
నాణ్యమైన విత్తనాలు అధిక దిగుబడికి సోపానాలు.
అనివార్య కారణాల వలన పూర్వ ప్రాథమిక విద్య తరువాయి భాగాన్ని గత బుధవారం అంటే నవంబర్ 11వ తేదీన ప్రసారం చేయలేకపోయాం. శ్రోతలు అన్యథా భావింపరాదని మనవి చేసుకుంటూ ఈ వారం మరికొన్ని అభినయ గీతాలతో పూర్వ ప్రాథమిక విద్య ఆవశ్యకతను తెలుసుకుందాం. ఎంతో పోషక విలువలతో కూడినటువంటి చిరుధాన్యాలని తప్పకుండా ఏదొక పూట ఆహారంలో భుజించేటట్లుగా జంటనగర వాసులను ప్రోత్సహించడానికి గృహ విజ్ఞాన కళాశాల వారు మిల్లెట్ బజార్ను నిర్వహిస్తున్నారు. ఇది ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఇది శుక్రవారం మిల్లెట్ బజార్, ఫ్రైడే మిల్లెట్ బజార్. తప్పకుండా సందర్శించండి. మరి ఇక్కడ చిరుధాన్య ఉత్పత్తులను మీరు కొనుక్కోవచ్చు. అంతేకాక వేడివేడిగా ఇదిగో ఈ జొన్న, సజ్జ, రాగి, సామ, కొర్ర, వరిగలతో తయారు చేసినటువంటి విందును కూడా మీరు ఆరగించవచ్చు. అంతేకాదు మీరు ఏదైనా చిరుధాన్య వంటకాలు నేర్చుకోవాలని అనుకుంటే మీకు కావలసినటువంటి అటువంటి వంటకాన్ని తప్పకుండా చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరేం నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ విషయాన్ని డాక్టర్ పి అమలకుమారి, ప్రొఫెసర్, విస్తరణ విద్యా మరియు ప్రసార నిర్వహణ విభాగం గృహ విజ్ఞాన కళాశాలకు తెలుపండి. వారి ఫోన్ నంబర్ 9492927422. మరొక్కసారి వారి ఫోన్ నంబర్ 9492927422. ఆలస్యం ఎందుకు వెంటనే తెలియచేయండి. మరి మీ భోజనంలో చిరుధాన్యానికి తప్పకుండా చోటు ఇవ్వండి, ఆరోగ్యాన్ని పొందండి. మరి ఇప్పుడు ఈ చీమల మీద పాట విందామా?
చిట్టి చిట్టి చీమ ఎక్కడికెళ్ళావు, చిన్ని పాప పుట్టిన రోజు విందుకెళ్ళాను, చిన్ని పాపకు బహుమతి ఏమి ఇచ్చావు, చిన్ని పాప బుగ్గ మీద ముద్దు పెట్టాను, ముద్దు పెడితే చిన్ని పాప ఏమంది, చిన్ని పాపకెవ్వుమని ఏచింది.
మీరు గమనించారో లేదో, పిల్లలు చీమల వెనకాలే వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటారు, మనమేమో అది కుడుతుందని జాగ్రత్త పడుతూ ఉంటాం. ఆ అనుభవాన్ని ఈ అభినయ గీతంలో పిల్లలకు మనం తెలియచెప్తున్నాం. ఇకపై ఆ చిట్టి చీమను చూసినప్పుడల్లా అమ్మో కుడుతుంది అని పిల్లలు కూడా వెనక్కి రావచ్చు. ఇప్పుడు మరొక అభినయ గీతం.
వర్షాకాలం మీచేదరగాలి, చలికాలం వీచే చల్లగాలి, ఎండాకాలం వీచే వడగాలి, చెట్టు కొమ్మనూగించే చిరుగాలి, చేనంతటి నాడించే పైరగాలి, చెట్లను పడవేసే పెనుగాలి, చేనంతటి నాడించే పైరగాలి, చెట్లను పడవేసే పెనుగాలి.
విన్నారు కదా, ఈదరగాలి, చల్లగాలి, వడగాలి, చిరుగాలి, పైరగాలి, పెనుగాలి అంటూ గాలి అనే పదాన్ని పదే పదే వాడుతూ దాంతో పాటు మరొక కొత్త పదాన్ని పిల్లలకు పరిచయం చేస్తున్నాం. తర్వాతి పాట చేప మీద.
చిన్ని చిన్ని చేప, చిట్టి చిట్టి చేప, నీటిలో గెంతుతూ ఆడుతూ పాడుతూ, గుడుగుడు బుడుగలు నీటిలో పోవుచు, ఆటతో పాటతో గెంతుతూ ఆడుతూ పాడుతూ రావే చేప.
ఈ పాటని అభినయించేటప్పుడు చేప నీటిలో ఈదటాన్ని చేతులతో అభినయిస్తూ పాడుతూ ఉంటారు. చేప నీటిలో ఉంటుందని ఇక్కడ పిల్లలు తెలుసుకుంటారు. ఎందుకంటే అభినయ గీతం పాడించేటప్పుడు టీచరు చేపను కూడా పిల్లలకు చూపిస్తారు. ఆ చేప నీటిలో ఈదటాన్ని అభినయిస్తూ చూపిస్తారు కాబట్టి పిల్లలు చక్కగా దీన్ని ఆనందిస్తారు. తర్వాత అభినయ గీతంలో పడవ, పడవ కూడా నీటిపైనే వెళుతుంది కదా, విందామా మరి.
చిట్టి చిట్టి పడవరా, చిత్రమైన పడవరా, అందమైన పడవరా, చిట్టి చిట్టి పడవరా, నీటిలో పోవురా, తెడ్డు వేస్తే కదులురా, చిట్టి చిట్టి పడవరా, దూరదేశం పోవురా.
నీటిపై పడవలో కూర్చొని ప్రయాణం చేస్తూ దూరదేశాలు వెళ్ళొచ్చని ఇక్కడ మనము పిల్లలకి తెలియజేస్తున్నాం. తర్వాత మీరు వినబోయే పాట మనకందరికీ తెలిసిన పాటే.
బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నేరు, వీధి వీధి తిప్పేరు, భీషడు గంధం పూసేరు, చావడి గుంజకు కట్టేరు, చప్పుడు గుద్దులు గుద్దేరు, చప్పుడు గుద్దులు గుద్దేరు.
విన్నారు కదా బావా బావా పన్నీరు అని, అందరికీ బాగా తెలిసిన పాటే. కానీ రూ 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 అనే పదాన్ని ప్రతిసారి పలకటం వలన ఉచ్చారణలో స్పష్టత పిల్లలకు తెలుస్తుంది. ఇప్పుడు వినబోయేది ప్రశ్నలతో కూడిన పాట.
అల్లి బిల్లి పిల్లల్లారా, అడిగిన పువ్వు పేరు మీరు చెబుతారా, ఎర్ర ఎర్రగా పూచింది, దేవుని పూజకు నేనంది, ఏమిటది?
ఎర్ర ఎర్రగా పూచింది, దేవుని పూజకు నేనంది, మందారం.
పచ్చ పచ్చగా పూచింది, సువాసనే దాచింది, ఏమిటది?
పచ్చ పచ్చగా పూచింది, సువాసనే దాచింది, సంపెంగ.
పసుపు పసుపుగా పూచింది, గొబ్బిళ్ళల్లో నిలిచింది, ఏమిటది?
పసుపు పసుపుగా పూచింది, గొబ్బిళ్ళల్లో నిలిచింది, బంతి.
సమాధానం చెప్పటానికి ప్రేరణను కలిగించే అభినయ గీతం ఇది. బాగుంది కదా. తర్వాత మరిప్పుడొచ్చే పాట ఏంటంటే ప్రశ్న అడుగుతూ సమాధానం కూడా వాళ్లే చెప్పుకుంటూ పోయే ఈ పాట.
గిరగిర తిరిగే ఓ తెల్లని గింజమ్మ, మీ పేరు ఊరు చెప్పమ్మా, బియ్యం గింజ నా పేరు, మీ ఊరే నా ఊరు. గిరగిర తిరిగే ఓ పసుపు గింజమ్మ, మీ పేరు ఊరు చెప్పమ్మా, జొన్న గింజ నా పేరు, మీ ఊరే నా ఊరు. గిరగిర తిరిగే ఓ ఎర్రని గింజమ్మ, మీ పేరు ఊరు చెప్పమ్మా, రాగి గింజ నా పేరు, మీ ఊరే నా ఊరు.
ఈ పాట సమాధానంలో ధాన్యపు గింజల్ని పరిచయం చేస్తుంది. ఆ పదాన్ని పలికిస్తూ ఉంది. బియ్యమని, రాగులని ఈ పదాలన్నీ పిల్లలు పలుకుతూ వాళ్ళు తినేటువంటి, ప్రతిరోజు తినేటువంటి ఆహారాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది.
గిరగిర తిరిగే ఓ గోధుమ వన్నే గింజమ్మా, మీ పేరు ఊరు చెప్పమ్మా, గోధుమ గింజ నా పేరు, మీ ఊరే నా ఊరు.
మరి తూనీగల్ లాంటి పిల్లల కోసం మరొక పాట.
హాయిగా ఎగిరే తూనీగా, చక్కని రెక్కల తూనీగా, పంట చేలలో తూనీగా, పిల్లల నేస్తం తూనీగా, చక్కని రంగుల తూనీగా, హాయిగా ఎగిరే తూనీగా, హాయిగా ఎగిరే తూనీగా, చక్కని రెక్కల తూనీగా.
ఈ పాట అభినయించేటప్పుడు పిల్లలు కూడా తూనీగల్లాగా ఎగురుతూ పాడుతూ ఉంటారు. మరి పదోచ్చారణతో పాటు కండరాభివృద్ధి కూడా కలుగుతుంది. కొన్ని కొత్త శబ్దాలను పరిచయం చేస్తుంది ఇప్పుడు మనం వినబోయే అభినయ గీతం.
కర్రుం కుర్రుం క్యారెట్టు, మిసమిసలాడే మెంతి కూర, చిరచిరలాడే చిక్కుడుగాయ, టిక్కు టక్కుల టొమాటో, పోజులు కొట్టే పొట్లకాయ, చింతకాయ, దోబుచులాడే దోసకాయ, సోకులు బోయే సోరకాయ, మంటలు రేపే మిరపకాయ, మౌనీలాగా మునక్కాయ, కీసర బాసర కాకరగాయ, అలగే సొలగే అరటికాయ, అమ్మలాంటి ఆలుగడ్డ, కర్రం కుర్రం క్యారెట్టు, రోజు మేము తింటాము, ఆరోగ్యంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము.
ఎన్నో కూరగాయలతో పాటు కర్రం కుర్రం, కీసర బాసర, చస్ చస్ అంటూ కొన్ని ప్రత్యేక ధ్వనులు ఇక్కడ పరిచయం అవుతాయి పిల్లలకు. పిల్లలు ఆ ధ్వనులను పదే పదే పలుకుతుంటారు కూడా. పండుగ విశిష్టతను తెలుపుతుంది ఈ అభినయ గీతం.
పండుగ పండుగ పండుగ, అప్పుడప్పుడొచ్చు పండుగ, పూజలు చేయించు పండుగ, దేవుని దీవెనలిచ్చే పండుగ, చుట్టాలను రప్పించు పండుగ, ఫలహారం పంచు పండుగ, అందరు తిన్నురు హాయిగా, హాయి హాయి హాయిగా.
మరి ఇప్పుడు వినబోయే మరొక అభినయ గీతం.
నీ కుడికాలు లోపల పెట్టు, కుడికాలు బయట పెట్టు, కుడికాలు లోపల పెట్టి ఇటు అటు ఊపు, ఊగి 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 ఊగి. నీ ఎడమ కాలు లోపల పెట్టు, ఎడమ కాలు బయట పెట్టు, ఎడమ కాలు లోపల పెట్టి ఇటు అటు ఊపు, ఊగి 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 ఊగి.
విన్నారు కదా, కుడి ఎడమ లోపల బయట అనే భావాలను శరీర భాగాలతో మేళవించి పాడే పాట పిల్లలకు కుడి చేయి ఎడమ చెయ్యి, కుడికాలు ఎడమకాలు లోపల పెట్టడం బయట పెట్టడం, ఊపటం ఇవన్నీ కూడా అటు శరీరానికి మంచి వ్యాయామంతో పాటు కూడా వాటితో పాటు శరీరానికి మంచి వ్యాయామాన్ని ఇస్తూ వాటి మధ్య వ్యత్యాసం కుడి ఎడమ లోపల బయట వ్యత్యాసాన్ని తెలియచెప్తూ ఉంటుంది.
నీ కుడి చెయ్యి లోపల పెట్టు, కుడి చెయ్యి బయట పెట్టు, కుడి చెయ్యి లోపల పెట్టి ఇటు అటు ఊపు, ఊగి 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 ఊగి. నీ ఎడమ చెయ్యి లోపల పెట్టు, ఎడమ చెయ్యి బయట పెట్టు, ఎడమ చెయ్యి లోపల పెట్టి ఇటు అటు ఊపు, ఊగి 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 ఊగి. నీ చిన్ని ముక్కు లోపల పెట్టు, చిన్ని ముక్కు బయట పెట్టు, చిన్ని ముక్కు లోపల పెట్టి ఇటు అటు ఊపు.
బాల్యంలో భాషాభివృద్ధి అతి ముఖ్యమైన అంశం. భావ ప్రకటనకు భాష ఎంతో ముఖ్యం. అభినయ గీతాలు భాషాభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. ఈ అభినయ గీతాల్లో పిల్లల్ని ముఖ్యంగా ఆకర్షించేది లయ, ధ్వని, వాటిని పదే పదే అనుకరించుకుంటూ పాడటం.
ఊగి 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 ఊగి. నీ గుండటి తాళా లోపల పెట్టు, గుండటి తాళా బయట పెట్టు, గుండటి తాళా లోపల పెట్టి ఇటు అటు ఊపు, ఊగి 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 ఊగి. నీ చిన్న శరీరం లోపల పెట్టు, శరీరం బయట పెట్టు, చిన్న శరీరం లోపల పెట్టి ఇటు అటు ఊపు, ఊగి 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 ఊగి.
పిల్లలు పెరిగే కొద్దీ ఒంటరిగా నిద్రపోవటం అలవాటు చేసుకునేటప్పుడు ఈ పదాలను ధ్వనులను పలుకుతూ నిద్రలోకి జారిపోతారు. ముఖ్యంగా తల్లి గొంతును పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ గొంతు శ్రావ్యంగా ఉందా లేదా అనేది కాదు, అది అమ్మ గొంతు, తన కోసం పాడుతున్న గొంతు అని ఎంతో మక్కువ చూపిస్తారు. నెమ్మదిగా తల్లితో కలిసి పాడటానికి ప్రయత్నిస్తారు. అలాగే పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా నేర్చుకున్న గీతాలను ఇంటికి వచ్చి తల్లికి చెప్తుంటారు. నిద్రపోయేటప్పుడు ఆ పాటే పాడమని అడుగుతారు. ఇది నెమ్మదిగా చదవటానికి రాయటానికి కావలసినంత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. కొందరు నిపుణులు చెప్తారు, ఏ బిడ్డ అయితే పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసించే సమయంలో 4 అభినయ గీతాలని చెప్పగలుగుతారో ఆ పిల్లలు 8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి బాగా చదవగలరని. ఇది ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం తెలుసుకున్న విషయం. అంతేకాదు అభినయ గీతాలు పాడే పిల్లలకు ఎక్కువ పదాలు తెలుస్తాయని, బాగా మాట్లాడగలుగుతారని కూడా పరిశోధనలు వెలువరిస్తున్నాయి. మరి ఇంతకీ పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలు ఎక్కడున్నాయి? మన ఊర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రమే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నది. ఆలస్యం చేయకుండా మీకు ఆ వయసు పిల్లలుంటే వెంటనే చేర్పించండి. పిల్లల భాషాభివృద్ధికి తోడ్పడండి. ఇంటి దగ్గర చంటి పిల్లలు ఉన్నవాళ్ళు ఈ పాటలను నేర్చుకొని మీరు మీ పిల్లల కోసం పాడండి. మీకు ఈ పాటలు కావాలి అంటే మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా డాక్టర్ పి అమలకుమారి, ప్రొఫెసర్ విస్తరణ విద్యా మరియు ప్రసార నిర్వహణ విభాగం గృహ విజ్ఞాన కళాశాలకు తెలుపండి. వారి ఫోన్ నంబర్ 9492927422. మరొక్కసారి వారి ఫోన్ నంబర్ 9492927422. ఆలస్యం ఎందుకు? వెంటనే తెలియచేయండి.